సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా సిలువలో ఆ సిలువలో
Thank you.
ನಿಲುವನು
సంవత్సరాల క్రితం సశరీరుడిగా ఈ భూలోకంలో సంచరిస్తున్న ఆ రోజుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతూ ఉండేవి. కుంటివాళ్ళు నడిచేవాళ్ళు, గుడ్డివాళ్ళు చూసేవాళ్ళు, చెవిటివాళ్ళు వినేవాళ్ళు, చచ్చిన వాళ్ళు కూడా ఆయన పిలిస్తే లేచి నడిచేవాళ్ళు. ఆ రోజుల్లో మత సంబంధమైన మనుషులంతా ఆయన్ని బాగా గమనిస్తూ వచ్చారు. గమనిస్తూ వచ్చి మనకు మతం అనేది ఒకటి ఉంది, మన మత పద్ధతులు ఆచారాలు మనం ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నాం, ఇతను ఎవరో నజరేయుడట, నజరేయుడని యేసట, ఇతను మన మతంలో ఉన్న బ్రతుకు బండారాన్ని అంతా బయట పెట్టేస్తున్నాడు, ఇతని మాటల్లో వ్యత్యాసం కనిపిస్తుంది, ఇతని ప్రవర్తనలో వ్యత్యాసం ఉంటుంది, అతను వెళుతున్న చోటంతా మనకు ఎవరూ విలువివ్వట్లేదు, అతని వెంట ప్రజలు వెళ్ళిపోతున్నారు అని మత సంబంధమైన మనుషులంతా అత్యవసర సమావేశాలు పెట్టుకుని గుసగుసలు ఆడిపోతున్నారు ఆ రోజుల్లో. అలా జరుగుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక చోటికి వెళ్ళాడు. అక్కడ గుంపులు గుంపులుగా ఈ మతస్థులంతా వచ్చారు. వచ్చి యేసు ప్రభుని ఇష్టం వచ్చినట్టుగా పొగిడేస్తున్నారు. నోట్లో ఎలాగొస్తే అలాగ పొగిడేస్తున్నారు. అయ్యి బాబా, నువ్వు చేసి గొప్ప కార్యాలు అద్భుతాలు అదా అలాగలాగా పై నుంచి అసలు అలాగే దిగొచ్చావని యేసు ప్రభుని బాగా పొగిడేస్తున్నారు. వెంటనే ప్రభు ఏమంటున్నారు తెలిసిన, సున్నము కొట్టిన సమాధులారా. పైకి తెల్లగా సున్నం కొట్టింది, లోపల చూస్తేనా కంపు కొట్టిపోతుంది. సున్నం కొట్టిన సమాధుల్లారా అని వాళ్ళని గద్దించాడు. మరో గ్రామానికి వెళితే అక్కడ ఈ మతస్థులకి ఏం చేయాలో అర్థం కాక మతపెచ్చగలిగి మారణకాండ చేస్తున్నారు. మతం అనే పేరుతో దోచుకుంటున్నారు దేశాన్ని, ప్రపంచాన్ని. అందువల్ల ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వాళ్ళనేమన్నాడంటే, వాళ్ళు వచ్చి పొగుడుతూ ఏదో పలకరిస్తుంటే వాళ్ళనేమంటున్నంటే, సర్ప సంతానమా, పైకి బాగానే మాట్లాడుతున్నారు, నాలుక తెరిస్తే గొంతు తెరిస్తే సర్పం అనుకున్నంత విషయం ఉంది. పగ సాధించే మనుషులు, నాలో పాపం ఉందని, నాలో నా మాటల్లో తప్పును కనిపెట్టాలని మీరు వచ్చారు ఇక్కడికి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉండండి, కానీ పొగట్టమేమిటి, పైకి పొగుడతారా, లోపలేమో నా మాటల్లో తప్పును కనిపెట్టాలని ప్రయత్నిస్తారా, సర్ప సంతానమా అని వాళ్ళని గద్దించాడు. మరొక చోటుకి వెళ్ళాడు. అక్కడ నిలువుటంగీలు వేసేసుకుని భక్తిని వేషంలో చూపిస్తూ ప్రదర్శిస్తూ ఉండగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, సంత వీధుల్లో వందనాలు కోరుకుంటున్నారా, పాత్రలు పై పైనే తలతల్లాడుతూ కడుగుతున్నారా, లోపల చూడండి పాచిపట్టి కంపు కొట్టిపోతుంది పాత్ర, సరిగ్గా కడగండి, వేషధారణ నేను క్షమించను అని వాళ్ళని గద్దిస్తూ వచ్చాడు. ఈ మత సంబంధమైన మనుషులకి వెర్రెక్కిపోయింది. ఈ యేసుని ఏదో ఒక నేరాన్ని మోపి రాజకీయంగా పట్టుకుని ఇతన్ని చక్రవర్తి చేతిలో చంపించకపోతే మేము నిద్రపోమని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మతస్థులు ఎవరండి? ఎవరు చెప్పాలి? గట్టిగా చెప్పాలి. ఎవరు భయపడుతున్నారా? మతస్థులు. మా మతమో మా మతమో అని పడి చస్తా ఉంటారు. క్రైస్తవ మతం మతం కాదు.
అది
క్రైస్తవ మతాన్ని మతం అనుకునేవాడు వెర్రివాడు. క్రైస్తవ్యం ఇది క్రీస్తులో ఉన్న సత్యాన్ని క్రీస్తుని ప్రతిబింబించే క్రైస్తవ్యం. క్రీస్తు మతాన్ని స్థాపించాలని రాలేదు. క్రైస్తవ మతం కాదు. చేతగాని వాడు క్రైస్తవుడు, క్రైస్తవుని క్రైస్తవ మతం అని అంటాడు. ఇంకిత జ్ఞానం లేనివాడు, చరిత్ర తెలియనివాడు. ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉంటే క్రైస్తవ మతాన్ని మతం అన్నాడు అనడు. ఇది క్రైస్తవ మతం కాదు. క్రైస్తవ మతం అంటే నాకు ఇష్టం లేదు. నాకు క్రీస్తుని ప్రతిబింబించే బిడ్డలు, క్రైస్తవ్యాన్ని ప్రకటించే బిడ్డలు, క్రీస్తుని అనుసరించే వాళ్ళు, క్రీస్తుని నిరూపించే వాళ్ళు, క్రీస్తులో ఉన్న శక్తిని అనుక్షణం రుచి చూస్తున్న ప్రజలు, క్రైస్తవ్యంలో ఉన్న నూతన జీవాన్ని అనుసరిస్తున్న వాళ్ళు క్రైస్తవ్యంలో ఉంటారు. ఇది క్రైస్తవ మతం కాదు. కొందరు దీన్ని మతం చేసి మారణకాండ చేస్తున్నారు. మతం పేరిట దోచుకుంటున్నారు. పరిస్థితులు తారుమారవుతూ వస్తున్నాయి. అందుకని ఈ మతస్థులంతా ఏం చేశారో తెలుసా? రాజకీయంగా ఆయన మీద నేరాలు కొన్ని మోపి బలవంతాన ఆయన్ని పట్టుకుని వచ్చి రోమా ప్రభుత్వ గవర్నర్ ఎదుట రాజద్రోహిగా నిలబెట్టారు. పనికి మాలిన వాళ్ళని కొందరిని సాక్షులుగా సిద్ధపరిచి లంచాలు ఇచ్చి సాక్షులుగా నిలబెట్టారు. ఏమని? ఇదిగో ఇతను ఒక రాజ్యం స్థాపిస్తాడట. ఆ రాజ్యం ప్రేమతో కూడిందట. ఈ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యం రక్తపాతంతో కూడింది. కత్తుతో కానీ, పగతో కానీ, పోరాటాలతో కానీ కలిగింది కాదు. ప్రేమతో ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తానంటున్నాడు. ఆ రాజ్య స్థాపన సమీపంలోనే ఉందంటున్నాడు. ఈయన చెబుతూ ఉంటే మేము చెవులారా విన్నాం. కనుక ఇతను రాజద్రోహి అని ఆయన మీద నేరాన్ని మోపారు. గవర్నర్ అడుగుతున్నాడు ప్రశ్నలు. నా ప్రభువైన యేసుక్రీస్తు ఆ గవర్నర్ ఎదుట కట్టబడినవాడై మౌనముగా నిలబడ్డాడు. గవర్నర్ ఎన్ని ప్రశ్నలు వేసినా ఆ ప్రశ్నలకి సమాధానం రాకపోగా ఈ మూర్ఖులు, మత సంబంధమైన మనుషులు, వాళ్ళ బ్రతుకు బండారం బయటపడిపోతుందని ఆయన మీద పగబట్టగా, వాళ్ళు చెప్తున్న నేరాలని ఈయన మీద రుద్దుతూ ఉండగా ఈ గవర్నర్ ఏం చేయాలి అర్థం కాక మరణదండను విధించేందుకు, ఇతని మీదకి ఏ విధమైన శిక్ష విధించేందుకు, నాకు ఏ నేరము ఈయనలో దొరకట్లేదు, ఈయన మాట్లాడటం లేదు, నేనేం చేయమంటానని చెప్పి చివరికి, ఇదిగో మీరు ఆయన్ని ఏం చేసుకుంటారో సైనికులకి మీకు అప్పు చెప్తున్నాను, మీరేం చేసుకుంటారో ఆయన చేసేసుకోండి, ఇష్టం వచ్చినట్టు కొట్టండి, నెల కొట్టండి, ఏమైనా చేసేసుకోండి, నాకు నేను దీంట్లో బాధ్యుడు కాను, మీరేమైనా చేసేసుకోండి, నేను మాత్రం ఇంక మరణదండను విధించనని వాళ్ళ చేతికి యేసుని అప్పచెప్పేశాడు. అప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళి ఒక గదిలో కూర్చోబెట్టుకుని యేసు ప్రభుని ముసుగులు వేసి పిడిగుద్దులు గుద్దారు. గుద్దితే ఆ గుద్దులకి నోట్లో నుంచి రక్తం కారుతా ఉన్నాయి. నా ప్రభువుకి నోట్లో నుంచి రక్తం కారుతున్నా ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉంటున్నాడు. ఆ ముసుగు తీసి, నువ్వు ప్రవక్తవు కదా, నీవు ప్రేమతో ఒక రాజ్యాన్ని స్థాపించే చక్రవర్తివి కదా, మరి ఇప్పుడు ప్రవక్తవు కదా నువ్వు, దేవాది దేవుడు కదా, మరి నిన్ను ఎవరు గుద్దారో ఇప్పుడు చెప్తావా అని పరిహసిస్తూ అని ముఖం మీద ఉమ్మి వేశారు. ఆ ముఖం మీద వేసిన ఉమ్మిని ఇలా తుడుచుకుంటూ నోట్లోంచి రక్తం కారుతుంటే ఆ దయనీయమైన పరిస్థితుల్లో ఒకడు కాలుతో కొడితే, మరొకడు చెంప మీద కొడితే, మరొకడు జుట్టు పెట్టి పీకితే, గడ్డాన్ని పట్టు లాగుతూ ఉంటే ఆయన మౌనముగా సహిస్తూ అలా ఉండిపోయాడు. ఒక్కొక్క మూర్ఖుడు వచ్చి కొరడాతో కొట్టి కొరడా పట్టుకుని ఇలా లాగుతుంటే ఆ కొరడాల్లో ఉన్నటువంటి 5 వార్లు గాలాలు గుచ్చుంటే ఆ గాలాలు శరీరంలోకి దిగి ఒక్కసారి శరీరాన్ని చీల్చుకొని వస్తుంటే ఆయన మౌనంగా ఉండిపోయాడు. అంతలో ఒకడు మూర్ఖుడు పరిగెత్తుతున్నాడు. ఎక్కడికో పరిగెత్తున్నాడని వాళ్ళందరూ వాడిని చూశారు. వాడు ఎంత దూరం వెళ్తున్నా వెళ్ళిపోతున్నాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్తున్నాడో వీళ్ళకి తెలియదు. మొత్తం మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ముళ్ళ తీగని తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒరేయ్, కొరడాలతో కొట్టాం కదా, ముళ్ళ తీగెందుకు? ముళ్ళ తీగ ఎందుకంటే ఈ ముళ్ళ తీగతో ఒక కిరీటాన్ని అల్లి, మరి యూదుడు రాజు కదా, ఈ రాజు కిరీటం లేదు కదా, మరి కిరీటం పెట్టాలని ఈ ముళ్ళు తీసుకుని వచ్చాను. ప్రియమైన సహోదరులారా, ఆ ప్యాలెస్టీనాలో ఇంచుమించు 270 రకాల ముళ్ళున్నాయి. నేను స్వయంగా అక్కడికి వెళ్ళి చూశాను. ఆ ముళ్ళలన్నింటిలో కూడా మహా విషపూరితమైన ముళ్ళు, 200 అంగుళాల పొడుగుండే ముళ్ళు, మేకుల్లాటి ముళ్ళుని వాడు ఆ పెద్ద తీగను తీసుకొని వచ్చి గుండ్రంగా కిరీటంలాగా అల్లుతున్నాడు. అందరు తమాషా చూస్తున్నారు, కిరీటం పెట్టి తమాషా చూద్దామని. వాడు కిరీటం అలిసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఒరే మీరంతా యూదుడు రాజా సుమ్మని చెప్పండి, నేను కిరీటం పెట్టి అలాగో నొక్కుతాను వీడి తల్లో అని చెప్పి కచ్చి తీరకుండా పగ తీరకుండా వాడు అలాగ ముళ్ళు పెట్టి అలాగ నొక్కేసాడు. తల్లో ఆ ముళ్ళ కిరీటం బాగా ఇరుక్కుపోయింది. అయినా ప్రభు మౌనంగా ఉన్నాడు, కానీ మారు మాట మాట్లాడలేదు. అప్పటికి ఒక కచ్చి పగ తీరిక యేసు ప్రభు చేతిలో ఒక ముళ్ళకర్ర పెట్టున్నారు. చేతులు అంతకుముందే రాజు కదా రాజదండం ఉండాలని పెట్టారు. ఆ కర్రని ఇలా తీసుకుని ఆ కర్ర తీసుకుని పెట్టాలి తల మీద, ఆ ముళ్ళ కిరీటం మీద పట్టి కొట్టాడు. కొట్టే ఆ ముళ్ళన్ని ఒక్కసారి తలలోకి ఎక్కిపోయాయి. ఈ వెనుకున్న ముళ్ళన్నీ ఆయన మెదడులోకి ఎక్కిపోయి, ముందున్న ముళ్ళన్నీ ఇలా నొచ్చట్లోకి ఎక్కి ఆయన కళ్ళలో నుంచి బయటికి వస్తున్నాయి. ఈ ప్రకరణ ముళ్ళన్నీ కణతల్లోకి ఎక్కిపోయాయి. ఆ భయంకరమైనటువంటి ఆ ముళ్ళ కిరీటధారి అని యేసు ఆ బాధని అనుభవిస్తూనే ఉన్నాడు, మౌనంగానే ఉన్నాడు. యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలను బట్టి బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలాగ ఆయన మౌనముగా ఉండిపోయాడు. అంత బాధలో కూడా ప్రియమైన సహోదరులారా, ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టి భారమైన శిలువని ఆయన వీపు మీద పెట్టి యెరూషలేం పురవీధులంతా తిప్పి తిన్నగా తీసుకుని ఆ గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళారు. నేనున్న హోటల్లో నుంచి ఆ గొల్గొతా కొండ నా కిటికీ తెరిస్తే కనిపించేది. ఆ గొల్గొతా కొండ ఎలాగుందంటే అచ్చు మనిషి పురిలాగా ఉంది, మనిషి చచ్చినోడు పురిలాగా ఉంది ఆ గొల్గొతా కొండ. అందుకే బైబిల్లో రాసింది కపాలం అనే చోట ఆయన్ని సిలువ వేసిరి అని. కపాలములాగా ఆ యొక్క కొండ అలాగే కనిపిస్తుంటే ముక్కు కళ్ళు ఉన్నట్టు పెద్ద పెద్ద ఆ పురిలాగా కనిపిస్తే చిన్నగా అక్కడికి ఆయన తీసుకెళ్ళి అక్కడ సిలువ వేశారు. అక్కడి నుంచి అల్లంత దూరాన ఒక తోట ఉంది, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష తోట యజమాని తన కుటుంబం కొరకు తొలిపించుకున్నటువంటి ఒక సమాధి అది. వాళ్ళ కుటుంబంలో ముగ్గురైతే ముగ్గురికి కలిసి అక్కడ తొలిపించుకుంటున్నారు. ఒకటి కంప్లీట్ అయింది, ఇంకా 2 సెల్స్ ఆ 2 గదులు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అంతలో యేసు ప్రభు సిలువలో చనిపోతే నా సమాధిలో ఆయన్ని తీసుకెళ్ళి పాతి పెట్టమని ఆ తోట యజమాని కోరుకుంటే ఆయన తీసుకెళ్ళి అక్కడ సమాధి చేశారు. ఆ సమాధి లోపలికి నేను వెళ్ళి చూసి వచ్చాను. ప్రియమైన సహోదరులారా, డిసెంబర్ 4 నా సమాధిలోనే ఉన్నాను నేను. యేసు ప్రభు సమాధి ఓపెన్ చేసిన సమాధి. ఇంచుమించు ప్రతిరోజు 10 మిలియన్స్ పీపుల్, ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి 10 మిలియన్స్ పీపుల్ వచ్చి ఆ యొక్క సమాధిని, తెరవబడిన సమాధిని చూసి యేసుక్రీస్తు అమర్ హాయ్, యేసుక్రీస్తు సజీవుడు అని చెప్తున్న కేకలు వింటుంటే నా హృదయం ఉప్పొంగిపోయి ఆనందంతో నేను గంతులు వేశాను. నేను ప్రకటిస్తున్న యేసు నా కళ్ళతో చూసిన యేసు, నేను ప్రకటిస్తున్న యేసు నా ఈ చేతితో ముట్టుకున్న యేసు, నేను ప్రకటిస్తున్న యేసు నా జీవితాన్ని మార్చిన యేసు, నేను ప్రకటిస్తున్న యేసు సమాధి తెరవబడిన సమాధిని కళ్ళతో చూసిన యేసు. ఆ యేసు గత 30 సంవత్సరాలుగా ఒక్క ఇంజెక్షన్ లేకుండా, టాబ్లెట్స్ లేకుండా, క్యాప్సూల్స్ లేకుండా, చూర్ణాలు లేకుండా, ఆయుర్వేదాలు లేకుండా, హోమియోపతి లేకుండా, తైలాలు లేకుండా నా జీవితాన్ని ఇంతవరకు ఆరోగ్యంగా కాపాడిన యేసు. యేసు ప్రభు నమ్మిన ఆనాటి నుండి 1964 ఫిబ్రవరి 15 శనివారం రాత్రి 8 గంటల నుండి ఇదిగో ఈ రోజు వరకు నా శరీరంలో ఒక్క టాబ్లెట్ వేసుకున్నట్టు కానీ, ఇంజెక్షన్ వేసుకున్నట్టు కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నట్టు కానీ నాకు తెలియదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా ఆత్మని రక్షించి నాలో ఉన్న రోగాన్ని నిర్మూలన చేసి పశువుగా మృగంగా ప్రవర్తిస్తున్న నన్ను, చిన్న వయసులోనే జీవితాన్ని పాడు చేసుకున్న నన్ను మనిషిగా తీర్చిదిద్ది సమాజంలో మానవ విలువను కలుగ చేసి మనిషిగా ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇదిగో ఆయనను గురించి ఇలా ప్రకటించమని ఆయన నాకు ఆ ధైర్యాన్ని ఇస్తే నేను ఈ రోజున సవాలు చేసి చెప్తున్నాను, యేసుక్రీస్తు సజీవుడు అని. ప్రైజలో దేవుడు అనే దానికి యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన చరిత్ర పరిశుద్ధమైన చరిత్ర, కామక్రోధ మదమత్సర్యాలు లేని చరిత్ర, ఆజన్మ బ్రహ్మచారి, పవిత్రమైన కార్యక్రమాలను ప్రకటించిన వాడు, ప్రపంచాన్ని ఒక రోజున సవాలు చేశాడు, నాలో పాపముందని నీలో ఎవడైనా రుజువుపరచగలడా? ఆయన ప్రవర్తనని, మాటని, చూపుని, ఆయన ఆయన్ని అన్ని కోణాల్లో అనేక రకాల మనుషులు అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు పరీక్షించి ఈయన ఏ నేరము లేనివాడని, ఏ పవిత్రత లేనివాడని, పరిశుద్ధుడని, పవిత్రుడని తీర్చి సాక్ష్యం చెప్పిన వ్యక్తి దేవుడంతకు యోగ్యుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధనామ స్మరణ చేటుకు, వందనం చేటుకు, స్తుతి స్తోత్రాలు చేటుకు పవిత్రత కలిగిన దేవాది దేవుడు, మనిషిని పాపములో నుంచి విడిపించటకు పాపము లేనివాడు యేసుక్రీస్తు, ఈ ప్రపంచంలో పాపములో నుంచి మనిషిని విడుదల చేటుకు పాపము లేని నామం యేసు నామం అనే సంగతి మరోసారి సవాల్ చేసి చెప్తున్నాను ఈరోజు. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పాపం ఎరగని వాడు కనుక, పాపం చేయలేదు కనుక, ఆయన పవిత్ర రక్తం తప్ప మరి ఎవరు మనల్ని పాపంలో నుంచి విడుదల చేయదు. ఆయన చంపిన, తీసుకెళ్లి పాతి పెట్టిన, ఆయన మూడవ రోజు అమాంతంగా లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రోమా చక్రవర్తుల దినచర్య గ్రంథాలలో సువర్ణాక్షరాలతో రాయబడి నూతన శకం ప్రారంభమైనట్టుగా రుజువు చేయబడింది. ప్రపంచంలో సూర్యుడు అస్తమించని రాజ్యము రోమా సామ్రాజ్యం కనుక ఆ సామ్రాజ్యపు చరిత్రలో రాయబడి ఉంది. నజరేయుడైన యేసుని మేము చంపి పాత పెట్టి మా రాణు వాళ్ళు పెట్టి కావలి కాశాం. అయితే వాళ్ళు చూస్తుండగానే ఒక రోజు మూడవ రోజు ఆయన సమాధిలో నుంచి లేచాడు. మా మేము చూస్తూ ఉండగానే, మా సైనికులు కావలి కాస్తూ ఉండగానే ఆయన మూడవ రోజు సమాధిలో నుంచి లేచాడు. మా ప్రభుత్వపు ముద్రలు ముక్క చెక్కలయ్యే సైనికులు గడగడలాడిపోయారు. మత సంబంధమైన మనుషులు పారిపోయి తల బండకేసి కొట్టుకున్నారు. మన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయని రోమా ప్రభుత్వపు దినచర్య గ్రంథాలలో వ్రాయబడిన సత్యమిది. ప్రపంచ రాజ్యాలు దాన్ని మభ్యపెట్టాలని, మరుగు చేయాలని ప్రయత్నించి ఆ రాజ్యాలు బూడిదిగా మారాయి. దేవుని సింహాసనానికి విరోధంగా లేచిన రాజ్యాలైనా, ప్రభుత్వాలైనా, చట్టాలైనా ముక్క చక్కలవుతాయి, సింహాసనాలు తల్ల క్రిందలవుతాయి. క్రీస్తుకు విరోధంగా లేచిన ప్రభుత్వాలు నిలవు అన్న సంగతి గుర్తుంచుకోండి. నా ప్రభు సింహాసనం ప్రపంచంలో ఉన్న ప్రతి సింహాసనాల కంటే అత్యున్నతమైన సింహాసనం. ఆమేన్. అత్యున్నతమైన సింహాసనం, హల్లెలూయా. ఆ సింహాసనం ఎదుట ఏ సింహాసనం నిలబడదు. క్రీస్తును అనుసరించిన దేవుని బిడ్డలారా, భయపడకండి, ధైర్యంగా ముందుకు సాగండి. మన యేసు సజీవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, రోమా ప్రభువులు ఎందరికో మరణదండను విధించి ఎందరినో సిలువ వేసి చంపేశారు. బందిపోటు దొంగలను చంపారు, రాజకీయ ద్రోహుల్ని చంపారు, రాజద్రోహుల్ని, అలాగే నరహంతకుల్ని కూడా చంపేశారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఏ ఒక్కడికి కూడా ముళ్ళ కిరీటం పెట్టి చంపినట్టుగా ఎక్కడా గ్రంథస్థం చేయబడలేదు. కారణం, యేసుక్రీస్తుకు మాత్రమే ముళ్ళ కిరీటం పెట్టారు వాళ్ళు పగ తీర్చక, తీర్చబడక. గనుక వాళ్ళ మరణదండనలో, మా వాళ్ళ మరణ శాసనాలలో, వాళ్ళ శిక్షా స్మృతిలో ముళ్ళ కిరీటం అనేది రోమా ప్రభువులకి తెలియనటువంటి ఒక కార్యక్రమం. అయితే యేసుకి ఒక మూర్ఖుడు ముళ్ళ కిరీటాన్ని తీసుకుని వచ్చి పెట్టి తమాషా చూస్తూ ఆ ముళ్ళ కిరీటం మీద కొడితే